రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడటం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్ష్యమిస్తున్నది. సాధ్యమైతే శరీర సంబంధంగా నా సోదరులు, నా సొంత జాతి వారి కోసం క్రీస్తు నుండి వేరుపడి దేవుని శాపానికి గురి కావడానికి కూడా నేను సిద్ధమే. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, దైవారాధన, ఆచారాలు, వాగ్దానాలు వీరివి. పూర్వీకులు వీరివారే. శరీర రీతిగా క్రీస్తు వచ్చింది వీరిలో నుండే. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, శాశ్వతకాలం స్తుతిపాత్రుడు. ఆమేన్. అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు. ఇస్సాకు మూలంగా కలిగే వారినే నీ సంతానం అని పిలుస్తారు. అంటే శరీర సంబంధులంతా దేవుని పిల్లలు కారుగాని దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలే సంతానమని లెక్కలోకి వస్తారు. ఆ వాగ్దానం గురించిన వాక్యమిదే, తిరిగి ఇదే కాలంలో వస్తాను, అప్పుడు సారాకు కొడుకు పుడతాడు. అంతేకాదు, రిబ్కా మన తండ్రి ఇస్సాకు వలన గర్భం దాల్చినప్పుడు దేవుని ఎన్నిక ప్రకారమైన ఆయన సంకల్పం చేసే పనుల మూలంగా కాక వారిని పిలిచిన వాడి మూలంగానే నెరవేరడం కోసం పిల్లలు ఇంకా పుట్టి మంచి చెడు ఏమీ చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు అని ఆమెతో చెప్పాడు. దీన్ని గురించి నేను యాకోబును ప్రేమించాను, ఏసావుని ద్వేషించాను అని రాసి ఉంది. కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు. అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, నేను ఎవరిపై కనికరం చూపాలనుకుంటున్నానో వారిపై కనికరం చూపిస్తాను, ఎవరిపై జాలి చూపాలనుకుంటానో వారిపై జాలి చూపిస్తాను. కాబట్టి ఒకరు ఆశించడం వలన గాని, ఒకరు ప్రయాస పడడం వలన గాని కాదు, దేవుడు కనికరం చూపడం వల్లనే అవుతుంది. దేవుని వాక్కు ఫరోతో చెప్పేదేమంటే, నేను నీలో నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు భూలోకమంతా ప్రచురం కావాలి, ఈ ఉద్దేశం కోసమే నిన్ను హెచ్చించాను. కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలి అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు. అలాగైతే ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనలను తప్పు పట్టడమెందుకు అని నీవు నాతో అనవచ్చు. అది సరేగాని, ఓ మనిషి, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీవెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా? ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా? ఆ విధంగా దేవుడు తన కోపాన్ని చూపాలని, తన ప్రభావాన్ని వెల్లడిపరచాలని కోరుకుని నాశనానికి నిర్ణయమై కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకుంటే ఏమిటి? తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల, అంటే యూదులపై మాత్రమే కాక యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి? దీని గురించి హోషియా గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు, నా ప్రజల కాని వారికి నా ప్రజలని, ప్రేయసి కాని దానికి ప్రేయసి అని పేరు పెడతాను. మీరు నా ప్రజలు కారని వారితో ఎక్కడ చెప్పారో అక్కడే జీవం గల దేవుని కుమారులు అని వారికి పేరు పెట్టడం జరుగుతుంది. ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకులాగా విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షణ పొందుతుంది. ఎందుకంటే ప్రభు తన మాటను ఈ భూలోకంలో త్వరితముగా సంపూర్తిగా నెరవేరుస్తాడు అని యెషయా కూడా ఇశ్రాయేలు గురించి పెద్ద స్వరంతో చెబుతున్నాడు. యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లలను మిగిల్చి ఉండకపోతే సుధోమలా అయ్యేవాళ్ళం, గొమెర్రాలాగా ఉండేవాళ్ళం. అలా అయితే మనం ఏమనగలం? న్యాయాన్ని వెదకని యూదేతరులు నీతిని, అంటే విశ్వాసమూలమైన నీతిని పొందారు. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమాన్ని వెంటాడినా దాన్ని చేరుకోలేకపోయారు. ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు. ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని తొట్రుపడేలా చేసి ఒక అడ్డుబండను ఉంచుతాను, ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు.